ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను, ప్రతిరోజు అనునిత్యం నిన్నే కీర్తించేదను.
యేసుక్రీస్తు నామంలో ఇండియన్ కమ్యూనిటీ చర్చ్ బాస్టన్ కుటుంబ పక్షంగా మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రభుతో ప్రతిరోజు ఎవ్రీడే విత్ ద లార్డ్ అనే ఈ వాక్య ధ్యానమాలిక ద్వారా దేవుని వాక్యాన్ని మీ ముందుకు ప్రతిరోజు ఇట్టి రీతిగా తీసుకురావడానికి దేవాతి దేవుడు నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ప్రతిరోజు చక్కగా దేవుని వాక్యాన్ని వింటున్నారు, చక్కగా కామెంట్స్ పెడుతున్నారు. దానిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. మీరందరూ మరి వాక్యాన్ని చదివి, వాక్యాన్ని అధ్యయనం చేయండి, అర్థం చేసుకోండి. మరి దేవుని సన్నిధిలోకి వెళ్ళి ప్రార్థన చేయడం నేర్చుకోండి. దేవునితో నిత్యము మనం నడుచుకోవాలి. పరలోకపు ఆశీర్వాదాలు పొందుకునే వారంగా ఉండాలి. ఎందుకంటే దేవుని వెంబడించిన బిడ్డలను ఆయన ఇప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. మనం ఎలాంటి పరిస్థితుల్లో వెళ్ళినా కూడా కరువులు వస్తాయి, మరి ఇబ్బందులు వస్తాయి, ఇరుకులు వస్తాయి, కుటుంబ పరిస్థితులన్నీ కూడా ఎలాంటి పరిస్థితులు ఉన్నా కూడా దేవుడు మన చేయి విడిచిపెట్టేవాడు కాదు. దేవుని ప్రణాళిక గొప్పది అని మరి గత కొన్ని అధ్యాయాల నుంచి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ దేవునికి మన కుటుంబము ఎడల, లేకపోతే మన ఎడల ఒక ప్రణాళిక ఉన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనలను వాడుకుంటాడు. తద్వారా దేవుని పనిని జరిగించుకుంటాడు. కొన్నిసార్లు దేవుడు మన జీవితాలను ఒక ఇన్స్ట్రుమెంట్గా వాడుకుంటూ ఉంటాడు. అంటే దేవుని యొక్క వర్తమానాన్ని ఇతరులకు పంపించడానికి. ఎవరి జీవితంలో అయితే దేవుడు అంటే క్రీస్తు సొంత రక్షకునిగా లేడు, మరి అలాంటి జీవితాలను మరి మీలాంటి మనలాంటి జీవితాల ద్వారా వారికి సువార్తను ప్రకటిస్తూ ఉంటాడు. మనం నిత్యము దేవుని సన్నిధిలో నిత్యం ఎదుగుతూ ఉండాలి. ప్రభు యొక్క భాగ్యాన్ని మనం పొందుకునే వారిగా ఉండాలి. ఈరోజు మరి ఆదికాండము 46:1 నుంచి ఆదికాండము 47:12 వరకు మనం ధ్యానం చేసుకుందాం. మరి ధ్యానాన్ని ప్రారంభించే ముందు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి వెళ్దాం. కళ్ళు మూసుకోండి, నాతో ఏకీభించి ప్రార్థన చేయండి. దేవుని ధ్యానము జరుగుతూ ఉన్నప్పుడు బైబిల్ని మీ ముందు పెట్టుకోండి, నోట్స్ మీ దగ్గర పెట్టుకోండి. దేవుడు ఏ విషయాలు అయితే మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయాలన్నీ కూడా చక్కగా ఒక పుస్తకంలో రాసుకోండి. మరి 5 సంవత్సరాల తర్వాత కానీ, 10 సంవత్సరాల తర్వాత కానీ మనం రాబో కాలంలో ఎప్పుడైనా మరి ఈరోజు ప్రభువు మాట్లాడిన విషయాలన్నీ కూడా మనం అప్పుడు అవన్నీ చూసి మనం దేవుణ్ణి మరీ ఎక్కువగా స్తుతించడానికి అవి అవకాశంగా ఉంటాయి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుని వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా, మీకు వందనాలైనా. ఈ సమయంలో మీ సన్నిధిలోనికి వస్తున్నాం. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో మీ కృప కాపుదల భద్రత ఉంచండి. మీ వాక్యము సత్యమైనది, బలమైనది నాయన, రెండంచుల గల ఖడ్గము. ప్రభువా, మా జీవితంలో వాటిని నెరవేర్చండి నాయన. బండలను బద్దలగొట్టు సుత్తు వంటిది, హృదయములను తాకే గొప్ప మాటలు. ప్రభువా, ఇదిగో శాంతినిచ్చే మీ యొక్క జీవ జలప ఊటలు నాయన. ఈరోజు మీ మాటల ద్వారా మా హృదయాన్ని తాకండి. ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరి జీవితాల్లో పరలోకపు ఆశీర్వాదములు మీ వాక్యం ద్వారా వారి జీవితంలో నెరవేర్చమని సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకే అప్పగిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఆదికాండము 46:6 యాకోబు కనానులో మరి కరువు వచ్చింది గనుక మరి కనాను నుంచి తన కుమారుడైన యేసోపు దగ్గరకు ఐగుప్తుకు వెళ్ళడానికి ప్రయాణమై వెళ్తాడు. మరి కొన్ని అధ్యాయాల నుంచి మనం చూస్తూ ఉన్నాము, మరి యోసోపుని దేవుడు ఎన్నుకున్నాడు. మరి ఈ కరువు రావడానికి 20 సంవత్సరాలకు ముందుగానే మరి యేసోపుని ఐగుప్తు దేశానికి తీసుకుని వెళ్ళి తన నమ్మకత్వాన్ని దేవాతి దేవుడు పరీక్షించాడు. ఆ పరీక్షకు తన నిలబడి చివరకు ఐగుప్తు దేశానికే మరి అతను గొప్ప అధిపతిగా, అంటే మరి ఫరో అంతటి వాణిగా దేవాతి దేవుడు యోసోపుని చేశాడు. అంటే వారి సొంత అన్నదమ్ములు దగ్గర తను ఎందుకు పనికిరాని వాడిగా అయిపోయినప్పుడు వారు ఇక ఇతను ఉండకూడదు అని అనుకున్న దినాల్లో మరి దేవుడు అక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజుల్లో మనం కూడా దేవుని యొక్క ప్రణాళికను తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయండి. దేవుని యొక్క ప్రణాళికలు చాలా గొప్పవి. కొన్నిసార్లు మనం అనుకుంటాం, మనకే ఎందుకు ఇలా జరిగింది, మరి చుట్టుపక్కల వాళ్ళందరూ మరి నాలాగా ప్రార్థన చేయట్లేదు, వాక్యం చదవట్లేదు, అయినా వారు బాగున్నారు అని అనుకుంటాం. కానీ దేవుని యొక్క ప్రణాళిక మన జీవితంలో ఉన్నప్పుడు, దేవుడు నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చేయాలి అని అనుకున్నప్పుడు మరి కొన్ని పరీక్షలు గుండా మనం వెళ్ళవలసి ఉంటుంది. నువ్వు ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా, ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలన్నా లేకపోతే ఉన్నతమైన అధికారిగా అవ్వాలి అంటే మరి నువ్వు వెళ్ళే పరీక్షలు చాలా టఫ్గా ఉంటాయి, చాలా కష్టంగా ఉంటాయి. ఆ కష్టం తర్వాత నీకు వచ్చే గొప్ప బహుమానం ఏమిటంటే దేవాతిదేవుడు పరలోక రాజ్యాన్ని మనకి ఒక స్వాస్థ్యంగా ఇవ్వబోతూ ఉన్నాడు. దాని నిమిత్తం మన విశ్వాస జీవితంలో చక్కగా ఆ శ్రమలను మనం కలిగి ఉండాలి. మరి ఆరోగ్య ఇబ్బంది లేకపోతే ఆర్థిక ఇబ్బంది ఇవన్నీ తాత్కాలికం మాత్రమే, కానీ శాశ్వతమైనది పరలోక రాజ్యం, దేవునితో సహవాసం చేయడం. ఎందుకంటే మనం తర్వాత కూడా దేవుని సన్నిధిలో మనం జీవించాలి గనక ఇప్పటి నుంచే ప్రభుత్వ సహవాసం చేసేవారిగా ఉండాలి. ఈరోజు ఆదికాండం 46వ అధ్యాయాన్ని ప్రారంభించుకుందాం. అప్పుడు ఇజ్రాయేలు తనకి కలిగినదంతయు తీసుకొని ప్రయాణమై బెయేర్షెబాకు వచ్చి తన తండ్రి అయిన ఇస్సాకు దేవునికి బలి నర్పించెను. మరి ఇస్సాకు మొట్టమొదటిసారిగా బెయేర్షెబాకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రభువుని స్తుతించాడు, అంటే తనకు కావలసిన నివాసాన్ని అక్కడ పెట్టుకున్నాడు, మరి దేవుని అక్కడ బలిపీఠాన్ని కూడా కట్టాడు. అక్కడ ప్రభువు మరి ఇస్సాకుతో మాట్లాడాడు. అదే స్థలానికి మరలా యాకోబు అక్కడికి వెళ్ళి అక్కడ దేవునికి బలిని అర్పించిన ఆ స్థలంలో దేవుని స్తుతిస్తా ఉన్నాడు. అప్పుడు రాత్రి దర్శనముల యందు దేవుడు యాకోబు యాకోబు అని ఇజ్రాయేలును పిలిచాడు. అందుకు అతడు చిత్తము ప్రభువా. ఈరోజు మనము కూడా దేవుని పిలుపుకు మనం చెప్పవలసిన ఒకే ఒక మాట విధేయత, చిత్తము ప్రభువా. మరి యాకోబుని దేవుడు పిలిచినప్పుడు యాకోబు చెప్పిన మాట చిత్తము ప్రభువా. అప్పుడు నేను దేవుడను నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడన అవసరం లేదు, అక్కడ నిన్ను గొప్ప జనముగా నేను చేస్తాను అని జ్ఞాపకం చేశాడు. మరి కొన్ని అధ్యాయాల్లో ముందు పాఠాల్లో మనం చూసాము, మరి దేవుడు చెప్పినప్పుడు మనం వెళ్తే దేవుడు అన్నీ కూడా చూసుకుంటాడు. ఆయన చెప్పిన పని మనం చేస్తే మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, ప్రమాదం ఉండదు. ఆయన సన్నిధిలో మనం ఉంటాం, ఆయన మనలను నిత్యము కాచి కాపాడే దేవుడు. మరి దేవుడే చెప్తున్నాడు భయపడన అవసరం లేదు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని. దేవుని ఆశీర్వాదం ఎలాగుంటుంది అంటే మనుషులు మరి లెక్కించలేరు, మనుషుల కంటికి ఆశ్చర్యము. ఎందుకంటే ఆయన కార్యములు గొప్పవు గనుక, ఆయన కార్యములు ఆశ్చర్యములు గంభీరములు. కొన్నిసార్లు ఆయన చేసిన మరి ఆ సృష్టిని మన సొంత కళ్ళతో మాత్రమే చూడగలుగుతాం. కొన్నిసార్లు కెమెరాలకి అవి చిక్కవు. ఆ అందమైన దృశ్యాలని మనం మన ఓన్ ఐస్తో అంటే మన సొంత కళ్ళతో మాత్రమే మనం అవి చూడగలుగుతాం కదా. కొన్నిసార్లు మన కళ్ళకు మించి గొప్ప సంతోషాన్ని ఇస్తాయి దేవుని యొక్క క్రియలు కార్యాలు. ప్రియులారా, మరి ఇక్కడ యాకోబుతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు వెళ్ళు ఐగుప్తు దేశానికి వెళ్ళు, నేను నీతో ఉంటాను అని దేవుడు జ్ఞాపకం చేశాడు. నేను ఐగుప్తునకు నీతో కూడా వస్తాను. దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదంటే నువ్వు వెళ్ళు, నువ్వు భయపడొద్దు, నిన్ను గొప్ప జన్మగా చేస్తాను, నేను నీతో కూడా అక్కడికి వస్తాను. అంత మాత్రమే కాదు, నేను నిశ్చయముగా నిన్ను తిరిగి తీసుకుని వస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. యేసోపు నీ కన్నుల మీద తన చేయించుమని ఆయన సెలవివ్వగా యాకోబు లేచి బెయేర్షెబా నుండి అక్కడికి వెళ్తాడు. ఫరో అతన్ని ఎక్కించి తీసుకుని వచ్చేటకు పంపిన ఆ బండ్ల మీద ఇజ్రాయేలు కుమారులు తమ తండ్రి అయిన యాకోబును, తమ పిల్లలను, తమ భార్యలను అక్కడికి ఎక్కించుకుని తీసుకుని వెళ్తారు. అంటే యాకోబు యొక్క యావత్ సంతానమును, తమ పశువులను, తమతో కనానులో సంపాదించిన యావత్తును కూడా తీసుకుని ఐగుప్తు దేశానికి వారు వెళ్తారు. అతడు తన కుమారులను, తన కుమారుల కుమారులను, తన కుమార్తెలను, తన కుమారుల కుమార్తెలను, తన యావత్తు సంతానమును ఐగుప్తు దేశమునకు తనతో కూడా తీసుకుని అక్కడికి వస్తాడు. యాకోబు అంటే ఇజ్రాయేలు తన యావత్ కుటుంబాన్ని మరి దేవాతి దేవుడు అక్కడికి తీసుకుని వెళ్ళాడు. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు యాకోబు మరి తన తీసుకుని వెళ్ళిన కుమారుల పేర్లు ఏంటంటే యాకోబు జ్యేష్ఠ కుమారుడు రూబేను, రూబేను కుమారులైన హానోకు, పల్లు, హెస్రోను, కర్మి, షిమియోను కుమారులైన యోమియలు, మియాను, యమేను, ఓహదు, యాకిను, సోహారు, కనానీయురాలి కుమారుడైన షాపోలు, లేవి కుమారులైన గోర్షాను, కహాతు, మొరారి, యూద కుమారులైన ఓరు, ఓనాను, షాలా, పేరేసు, జెరహు. ఆ ఏరును ఓనానును కనాను దేశంలో చనిపోయిరి. పెరేసు కుమారులైన హెస్రోను, హమూలు. ఇషాకారు కుమారులైన తోల, పువ్వ, యోబు, షిమ్రోను. జెబూయేలు కుమారులైన సెరేదు, ఏలోను, యహాలేలు. వీరు లేయ కుమారులు. ఆమె పద్దనరాములో యాకోబు వారిని అతని కుమార్తెయిన దీనాను కనెను. అతని కుమారులను, అతని కుమార్తెలను అందరును 33 మంది. గాదు కుమారులైన షిప్యోను, హగ్గి, షూని, యష్బోను, ఏరి, ఆరోది, ఆరేలి. ఆషేరు కుమారులైన ఇమ్నా, ఇష్వా, ఇష్వి, బెరియా. వారి సహోదరులైన సెరాహు. ఆ బెరియ కుమారులైన హెబేరు, మల్కీయలు. లాబాను తన కుమారులైన లేయకిచ్చిన జిల్ఫా కుమారులు వీరే. ఆమె ఈ 16 మందిని యాకోబు కనెను. యాకోబు భార్య అయిన రాహేలు కుమారులైన ఏసోపు, బెన్యామేను. ఏసోపునకు మనష్షే, ఎఫ్రాయిములు పుట్టిరి. వారిని ఐగుప్తు దేశమందు ఓనుకు యాజకుడగు పోతిఫెరు కుమార్తె అయిన ఆసేనతో అతనికి కనెను. బెన్యామీను కుమారులైన బేల, బెకేరు, అష్బేలు, గెరా, నయమాను, ఎహి, రోషు, ముఫీము, హుఫీము, ఆర్దు. యాకోబునకు రాహేలు కనిన కుమారులకు వీరందరూ 14 మంది. దాను కుమారుడైన హుషీము, నఫ్తాలి కుమారులైన యహాసేలు, గూని, ఏసేరు, షిల్లేము. లాబాను తన కుమార్తె అయిన రాహేలునకిచ్చిన బిల్హా కుమారులు వీరే. ఆమె వారిని యాకోబునకు కనెను. వారందరూ 7. యాకోబు కోడలను వినాయించి అతని గర్భవాసమున పుట్టిన యాకోబుతో ఐగుప్తునకు వచ్చిన వారందరూ 66 మంది. ఐగుప్తులో అతనికి పుట్టిన ఏసోపు కుమారులిద్దరూ, ఐగుప్తునకు వచ్చిన యాకోబు కుటుంబము వారందరూ 70 మంది. అతడు గోషేనుకు త్రోవ చూపుటకు ఏసోపు నొద్దకు తనకు ముందుగా యూదను పంపెను. వారు గోషేను దేశమునకు రాగా ఏసోపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రి అయిన ఇజ్రాయేలును ఎదుర్కొనుటకు గోషేనుకు వెళ్ళి అతనికి కనబడతాడు. అప్పుడు అతని మెడ మీద పడి అతను మెడ పట్టుకుని ఎంతో ఏడుస్తాడు. అప్పుడు ఇజ్రాయేలు ఏసోపుతో జ్ఞాపకం చేస్తాడు, నీవింకా బ్రతికి ఉన్నావు, నీ ముఖము చూచి తిని గనుక నేనికను చనిపోదునని. అప్పుడు ఏసోపు తన సహోదరులను, తన తండ్రి కుటుంబపు వారందరినీ చూచి, నేను వెళ్ళి ఇది ఫరోకు తెలియజేసి కనాను దేశములో ఉండిన నా సహోదరులను, నా తండ్రి కుటుంబపు వారును నా యొద్దకు వచ్చిరి. ఆ మనుషులు పశువులు గలవారును, వారి గొర్రెల కాపరులు. వారు తమ గొర్రెలను, పశువులను, తమకు కలిగినదంతయు తీసుకుని వచ్చారని అప్పుడు ఏసోపు ఫరోకి తెలియపరుస్తాడు. మరి ఐగుప్తీయులకు గొర్రెల కాపరులు అంటే హేయము. మరి ఇక్కడ ఏసోపు వారి కుటుంబస్తులకు జ్ఞాపకం చేస్తున్నాడు, గొర్రెల కాపరి అయిన ప్రతి వాడు ఐగుప్తీయులకు హేయుడు గనక ఒకవేళ ఫరో మిమ్మలను పిలిచి మీ వృత్తి ఏంటి అని అడిగితే, మీరు గోషేను దేశమందు కాపురముండునట్లు మా చిన్నతనము నుండి ఇది వరకు నీ దాసులమైన మేమును, మా పూర్వీకులను పశువులు గలవారమై ఉన్నామని అతనికి చెప్పండి అని యోసేపు మరి వారి తండ్రికి, వారి సోదరులందరికీ కూడా తెలియపరుస్తాడు. మరి ఇక్కడ కంటిన్యూషన్గా 47వ అధ్యాయంలో మొదటి 12 వచనాలు కూడా మనం దీన్ని ధ్యానం చేసుకుంటే అసలు జరిగిన విషయాలన్నీ ఇక్కడ మనం చూడగలుగుతాం. యోసేపు ఫరోను చూచి, నా తండ్రియు, నా సహోదరులను, వారి గొర్రెల మందలతోనూ, వారి పశువులతోనూ, వారికి కలిగిన అంతటితోనూ కనాను దేశము నుండి వచ్చి గోషేనులో ఉన్నారని తెలియచేసి తన సహోదరులందరిలో 5 వెంటబెట్టుకుని పోయి వారిని ఫరో సమక్షమున అక్కడ పెట్టినప్పుడు ఫరో వారందరినీ చూచి, మీ వృత్తి ఏమిటి అని వారిని అడిగినప్పుడు వారు జ్ఞాపకం చేస్తారు, నీ దాసులమైన మేమును, మా పూర్వీకులను గొర్రెల కాపురమని ఫరోతో చెప్పినప్పుడు అప్పుడు వారు తెలియపరుస్తారు, కనాను దేశమందు కరువు భారముగా ఉన్నందున నీ దాసులకు కలిగి ఉన్న మందలకు మేత లేదు గనుక ఈ దేశములో కొంతకాలం ఉండుటకు మీ దగ్గరికి మేము వచ్చాము, కాబట్టి గోషేను దేశములో మీ దాసులను నివసింప సెలవిమ్మని ఫరోని అడిగినప్పుడు ఫరో ఏసోపును చూచి జ్ఞాపకం చేస్తాడు, మీ తండ్రియు, నీ సహోదరులను నీ యొద్దకు వచ్చి ఉన్నారు, ఐగుప్తు దేశము నీ ఎదుట ఉన్నది గనుక ఈ దేశములోని మంచి ప్రదేశమందు నీ తండ్రిని, నీ సహోదరులను నివసింపవచ్చును, వారిలో ఎవరైనా ప్రజ్ఞ గల వారిని నీకు తోచిన ఎడల నా మందల మీద వారిని అధిపతులుగా నియమించవచ్చు అని మరి ఫరో యోసేపుకి జ్ఞాపకం చేస్తాడు. ఆ తర్వాత యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకుని వచ్చి మరి ఫరో ముందు తనని ఉంచినప్పుడు యాకోబు ఫరోను దీవిస్తాడు. ఎంత గొప్ప సంగతి కదా. మరి నిజానికి హెబ్రియులు అంటే ఐగుప్తీయులకు హేయము, వారు అస్సలు వీరికి విలువ ఇవ్వరు. అలాంటిది దేవుడు ఎంత గొప్పగా వారిని ఆశీర్వదించాడు అంటే యాకోబు ఫరోను దీవించే అంత గొప్పగా యోసేపును వాడుకున్నాడు, తన కుటుంబాన్ని కూడా వాడుకుంటాడు. ప్రియులారా, ఈ పాఠంలో దేవుని యొక్క గొప్పతనాన్ని మనం నేర్చుకుంటాం. మనం అనుకుంటాం మనం ఎందుకు పనికిరాం, మనం అనుకుంటాం నా జీవితంలో సమస్య వచ్చింది అని అనుకుంటాం, కానీ దేవుని యొక్క కార్యము గొప్పది అనే సత్యాన్ని మనం తెలుసుకోగలుగుతాం. తర్వాత ఫరో, నీవు జీవించిన సంవత్సరములు ఎన్ని అని యాకోబుని అడిగినందుకు యాకోబు జ్ఞాపకం చేస్తాడు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితమైనవిగాను ఉన్నవి, అవి నా పితరుల యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని అప్పుడు ఫరోకి జ్ఞాపకం చేస్తాడు. యాకోబు ఫరోను దీవించిన తర్వాత మరి ఫరో దగ్గర నుంచి తను వెళ్తాడు. ఆ తర్వాత ఫరో ఆజ్ఞాపించినట్లు యోసేపు తన తండ్రిని తన సహోదరులను ఐగుప్తు దేశంలో నివసింపచేసి ఆ దేశంలో మంచి స్థలం ఉన్నది, దాని పేరు రమేసేసను అనే ప్రదేశంలో వారికి స్వాస్థ్యముగా ఆ స్థలాన్ని ఇస్తాడు. తర్వాత యోసేపు తన తండ్రిని తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారందరినీ వారి వారి పిల్లల లెక్క చొప్పున అప్పుడు వారికి ఆహారాన్ని మరి సంరక్షణగా వారికి ఇస్తాడు. ప్రియులారా, మరి ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడతా ఉన్నాను. మీరు ప్రార్థనా పరులైతే, మీరు దేవుని వెంపడించేవారైతే దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు తరతరములు ఉంటాయి. దేవుడు ఎప్పుడు విడిచిపెట్టడు. మనం అనుకోవచ్చు కొన్నిసార్లు దేవుణ్ణి వెంబడిస్తే నా జీవితంలో ప్రతికూలమైన పరిస్థితులు నేను ఎదుర్కోవాలి అని, కానీ ఎంత మాత్రము కాదు. ఎందుకనంటే దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పది. దేవుని యొక్క ప్రణాళిక నీ తరానికే కాదు, రాబోవు తరానికి కూడా దేవుడు గొప్ప కార్యాలు చేయగలిగినవాడు. ఆయన ప్రణాళిక ఎలా ఉంటుందనంటే, మనము ఈరోజు అంటే ప్రస్తుత కాల పరిస్థితులు చూస్తాము, కానీ దేవుడు రాబోవు ఉగ్రత నుంచి, రాబోవు కరువు నుంచి, రాబోవు సమస్య నుంచి మనలను ఇప్పుడు తయారు చేస్తాడు, సిద్ధపాటు చేసి నిన్ను సురక్షితమైన స్థలంలో పెడతాడు. దేశమంతా కరువు వచ్చింది, ప్రపంచమంతా కరువు వచ్చింది, కానీ ఎక్కడైతే వీరికి ఆహారం దొరకదో అనుకుంటారో మరి దేవాతి దేవుడు అదే స్థలానికి తీసుకుని వెళ్ళి దేవుడు అక్కడ తన బిడ్డలను సురక్షితంగా కాపాడాడు. దేవుడు ఎంత గొప్పవాడు కదా. ఈరోజు మన జీవితానికి కూడా దేవుని యొక్క ప్రణాళిక గొప్పది. అందు నిమిత్తం మనము అంటే ఒకవేళ ఎవరైతే ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించలేదో, ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయం. ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి ప్రభువుని అడగాల, ప్రభువా నన్ను నీ బిడ్డగా చేర్చుకోనైనా, నా పాపములు కడుగునైనా, నన్ను పవిత్రుడిగా చేయినైనా, పరలోక రాజ్యానికి నిన్ను వారసులుగా చేయినైనా. ఎంత గొప్ప ప్రార్థన కదా. క్షమాపణ అనేది ప్రభు ఎప్పుడు కూడా సంతోషంగా మనల్ని క్షమిస్తాడు. మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి క్షమాపణ అడిగితే ఆయన ఎంత గొప్పవాడంటే మనం చేసిన ప్రతి కార్యము మర్చిపోతాడు. మరలా మనం ఇంకొకసారి చేయకూడదు సుమా లాంటివి, అప్పుడు దేవుడు మనలను తన యొక్క బిడ్డగా చేర్చుకుంటాడు. మనం ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి అడుగుదాం, ప్రభువా నేను పాపిని, నా పాపాలు కడుగునైనా, నన్ను పరిశుద్ధునిగా చేయినైనా, నీ కొరకు జీవించే బిడ్డగా నన్ను చేయినైనా. ఒకవేళ అలా ప్రార్థన చేస్తే నా ప్రభు నిన్ను నడిపించేవాడు, నా ప్రభు నిన్ను వాడుకునేవాడు. కళ్ళు మూసుకో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. ఇది ఎందరైతే ఈ మాటలు వింటున్నారో ప్రభువా, మరి ఈరోజు ఒక నిర్ణయం తీసుకుని నా ప్రభు గొప్పవాడు, నా ప్రభు కొరకు నేను జీవిస్తాను, నా ప్రభు సన్నిధిలో నేను ఉంటాను అని ఎవరైతే అనుకుంటారో వారి జీవితాలు మీరు మార్చగలిగిన వారు నాయన. ఎందరైతే మీ సన్నిధిలోనికి వచ్చి అయ్యా నేను పాపిని, నా జీవితాన్ని మార్చండి నాయన, నా పాపాలను కడగండి, నన్ను పరిశుద్ధునిగా చేయండి, పరలోక రాజ్యాన్ని నాకు స్వాస్థ్యంగా ఇవ్వండి, ఎవరైతే అలా ప్రార్థన చేస్తున్న వారి జీవితాలు మార్చండి నాయన, మీ కొరకైనా సమాధానాన్ని, మీ కొరకైన స్వాస్థ్యాన్ని వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. శాంతి, సమాధానము, నెమ్మది ఈ వాక్యము ద్వారా వారికి దయచేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకు సదాకాలము తోడయ్యుండి. నడిపించునుగాక. ఆమెన్. ఈ మాటలు మీ జీవితానికి ఆశీర్వాదకరంగా ఉండాలని కోరుకుంటున్నా. ఒకవేళ ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. దేవాతి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.
ప్రతి ఉదయం సాయంత్రం నిన్నే ధ్యానించేదను.